నువ్వేం చేస్తావో తెలుసా? నేనెవరికిచ్చాను వరాలు? కైకమ్మకిచ్చాను. ఏమనిచ్చాను? 14 ఏళ్లు రాముణ్ణి అడవులకు పంపుతాను, భరతుడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పాను. ఇప్పుడు నేను మాట తప్పానా తప్పలేదా? నేను మాట తప్పలేదు. నేను రాముణ్ణి 14 ఏళ్లు అరణ్యాలకు పంపుదాం అనుకున్నాను, కానీ నువ్వేం చేస్తావో తెలుసా? నిన్ను కూడా అడుగుతున్నాను. నువ్వు నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నేను పెద్దవాణ్ణి అయిపోయాను, ముసలివాణ్ణి అయిపోయాను. నీతో నేను యుద్ధం చెయ్యలేను రామా. ఇప్పుడు నువ్వు నన్ను యుద్ధంలో నిగ్రహించేసి ఓడించేసి నన్ను ఖైదు చేసి రాజ్యం నువ్వు తీసేసుకో. ఇప్పుడు నేను ధర్మం తప్పానా? నేనెక్కడ తప్పాను? రాముణ్ణి పంపుతానన్నాను, రాముడు నన్ను ఓడించేసి ఖైదులో పెట్టాడు. నేను రాముడితో యుద్ధం చేయలేను కాబట్టి నా తప్పు లేదు. భరతుడికి పట్టాభిషేకం చెయ్యనన్నానా? రాముడు చేసేసుకున్నాడు, నన్ను ఓడించి నేనేం చేయను కాబట్టి నేను ధర్మం తప్పలేదు కదా రామా. నువ్వు ధర్మం తప్పలేదు కదా, క్షాత్రంతో నన్ను గెలుచుకున్నావు. పెద్దవాడు రాజగూడని ధర్మం నువ్వెవరు నాకు ఇవ్వాలనడానికి నన్ను ఓడించి నువ్వు రాజ్యం పుచ్చుకున్నావు. నువ్వు సింహాసనం మీద కూర్చో. కూర్చుంటే నేనేం చేస్తానో తెలుసా? నిన్ను వదిలి ఉండలేను. ఖైదులో కూర్చుని నిన్ను చూస్తూ నేను బతికేస్తాను. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను రామా అన్నాడు. నేనంట ఇది చేస్తే పితృవాక్య పరిపాలకుడు అంటాను. ఏం మీరెందుకు కాదనాలి? ఇది చేశాడు అనుకోండి రాముడు, అలాగే నాన్నగారండి నేను పితృవాక్య పరిపాలకుండి, మీ మాట నేను ఎందుకు కాదంటాను అని వెంటనే కోదండం తీసుకుని రండి నాన్నగారు యుద్ధానికి అని చెప్పి ఆయన్ని గదబెట్టో దెబ్బ కొట్టి ఆయన కింద పడిపోగానే కాళ్ళు చేతులు కట్టేసి ఒక ఖైదులో పారేసి ఆ పట్టాభిషేకం చేసేయండి అంటే ఆయన చేతిలో కోదండం పట్టుకుంటే ఎదురు రావడమే ఎవడైనా. ఇంకా రామాయణం మీరు నిన్ను చెప్పడం ఎందుకు? మీరు వినడం ఎందుకు? రామాయణం కావ్యం ఎందుకు? అంటే రాముడు అన్నాడు, నాన్నగారు నాకు ఇది కాదండి కావలసింది. నాకేం కావాలో తెలుసా? నేను కొడుకుగా పాటించవలసిన ధర్మాన్ని నేను పాటించాలి. ఇది రాముడు అంటే. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. పితృవాక్య పరిపాలన అంటే దాని యందు అంతర్లీనంగా చాలా పెద్ద విషయం ఉంది. ఆయన చెప్పింది ఏం చేసేయడం కాదు. నేను మీరు ఇచ్చినటువంటి మాట సత్యమయ్యేటట్టుగా నేను ప్రవర్తించాలి. అది కొడుకు ధర్మం. రాత్రి మీరు వరం ఇచ్చారు. ఎవరికిచ్చారు? అమ్మకిచ్చారు. ఏమని? రాముణ్ణి అడవికి పంపేస్తానని. ఇప్పుడు నేను అడవికి వెళ్ళకపోతే మీరిచ్చిన మాట అసత్యం అయిపోతుంది. మీకు మీరు అసత్యం పలికితే మీకు ఊర్ధ్వగతులు ఉండవు, మీరు భ్రష్టులైపోతారు. ఒక కొడుకు ఒక తండ్రికి చేయవలసినటువంటి ధర్మం అదే కాదు. ఒక తండ్రికి కొడుకు చేయవలసిన ధర్మం తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి. సత్యమునందు నిలబెట్టాలంటే మీ మాట నిజమవ్వాలంటే నేను అడవికి వెళ్ళిపోవాలి. అందుకని నాన్నగారు నేను అడవికే వెళ్ళిపోతాను. 14 ఏళ్ళు ఎంతలో గడుస్తాయి? మీరు నాకు అక్షతలు వేసి ఆశీర్వచనం చేయండి, నేను తొందరలో తిరిగి వస్తాను, మీరు బెంగపెట్టుకోకండి అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, కేవలం ధర్మమాస్తితం, నాకు ధర్మము తప్ప వేరొకటి అక్కర్లేదు అని రాముడు చెప్పడంలో ఆయనకి నిజంగా ధర్మం పట్టుకుని ఏదో పటాటోపమో కీర్తో ప్రతిష్టో ఉత్తమగతులో ఊర్ధలోకాలో స్వర్గమో కీర్తో ఏదైనా ఉందా? లేకపోతే కేవలము ధర్మాచరణము తప్ప వేరొకటి ఆయనకి అసలు అక్కర్లేదా? రాముడికి ధర్మము తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ధర్మమా తండ్రియా? ధర్మమే. ధర్మమా భార్యయా? ధర్మమే. ధర్మమా తమ్ముడా? ధర్మమే. ధర్మమా ప్రజల? ధర్మమే. ధర్మమా నేనా? ధర్మమే. అసలు రాముడి జీవితంలో ధర్మం వద్దు ఓన్లే దీంతో సర్దుకుందాం అలా ఉండదు. ఎప్పుడూ ధర్మం కోసమే ఉంటాడు రాముడు. అయితే నేను ఇక్కడ ఒక పెద్ద రహస్యాన్ని ఇవ్వాల. నేను అలా అంటుంటాను, అవన్నీ ఏం రహస్యాలు కావు, మీ అందరికీ తెలుసున్నవి, అలా అంటుంటానంటే నేను గమ్మత్తు చూడండి, ఎక్కడా ధర్మమే అయితే అందుకే రాముడు ఏది మాట్లాడితే అది ధర్మం అవుతుంది. శాస్త్రంలో కౌసల్యామాత దగ్గరికి వెళ్ళాడు. అంతటి మహాపతివ్రత కొడుకుని విడిచిపెట్టవలసి వస్తే ఇంతటి ధర్మాత్ముడికి పట్టాభిషేకం లేదు, అడవికి వెళ్ళిపోతున్నాడంటే ఆవిడంది ఎన్నడు అనని మాట అంది కౌసల్య. 60 వేల వయస్సు వచ్చి యవ్వనంలో ఉంత కాంతని పెళ్లి చేసుకుని మీ నాన్న ఎప్పుడూ కైకమ్మ అంతఃపురంలో పడుకుని ఉంటాడు, నా అంతఃపురానికి కూడా రాడు. పేరుకి నేను ధర్మపత్నిని, పెద్ద భార్యని. ఎందుకు? ఎప్పుడైనా మీ తండ్రి వచ్చాడా, నాతో మాట్లాడాడా? ఇన్నాళ్ళకి సుగుణాభిరాముడివి కొడుకు పుట్టావని సంతోషించాను, నిన్ను కూడా అడవులకు పంపించేశాడు. ఇంకా నేను ఇక్కడ ఎవరి కోసం ఉండాలి? అందుకు నీతో నేను అడవులకు వచ్చేస్తాను. ఇక్కడ భర్త వచ్చి చూస్తాడా? నన్ను పలకరిస్తాడా, నాతో మాట్లాడతాడా? మీరు కాదనడానికి వీల్లేదు. రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను రేపు అన్న రోజున కౌసల్య అంతఃపురంలో లేదు. దశరథుడు, కైకమ్మ అంతఃపురంలో ఉన్నాడు, ఆయన రాత్రి అలా స్పృహలు తప్పుతూ. కాబట్టి నాకు ఇక్కడ భర్త దగ్గర ఎలాగో ఆదరణ లేదు, నేను నీతో వచ్చేస్తాను రామా అని. ఇప్పుడు ఎవరికి సంకటం చెప్పండి. సరే అమ్మా నిజమే, అయితే వచ్చేసేయి అన్నాడు అనుకోండి, అమ్మ మీద ప్రీతితో అది ధర్మమేనా? అలా తీసుకెళ్ళచ్చా రాముడు? అది ధర్మం అనుకోండి, కౌశల్యం తీసుకెళ్ళిపోతాడు. అది ధర్మం కాదనుకోండి, రాముడు తీసుకెళ్ళడం. మీకు అందుకే నేను ఆ మాట అన్నది. ఏదైనా ఒక క్లిష్టమైన సన్నివేశం వస్తే, మీకు రామాయణం మీద అధికారం ఉంటే, అంటే రామాయణం మీరు బాగా చదివితే, ఇలాంటప్పుడు రాముడు ఏం చేశాడు అని మీరు ఆలోచించారనుకోండి, అదే మీకు జవాబు. అంతే, ఇంకా మీ జీవితంలో ఇంకా వేరే మీకు ధర్మశాస్త్రం తెలుసుకోవలసిన అవసరం మీకేం ఉండదు. ఆ ధర్మశాస్త్రమును మీరు అలా పాటించి మీరు రక్షణ పొందేస్తుంటారంటే, రామాయణం జీర్ణమైన వాడు రక్షణ పొందుతూనే ఉంటాడు. కారణం ఏమిటి? వాడికి తెలియకుండానే రామోపాసన నడిచిపోతుంటుంది జీవితంలో, ధర్మోపాసన నడిచిపోతుంది. ఇన్నిటిని విడిచిపెట్టేశాడు. చాలా జాగ్రత్తగా విను, భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియాహ సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. ఏ స్త్రీ ఏ కారణము చేతనైనా కావచ్చు, ఈ కారణము ఆ కారణము అని ఉండదు, ఏ కారణము చేతనైనా సరే భర్త ఉండగా కొడుకు పంచన చేరరాదు. ఏ కారణము చేతనైనా సరే భర్త వెళ్ళిపోయిన తరువాత కొడుకుని విడిచిపెట్టి వేరొక చోట ఉండరాదు. ఇది ఈ ధర్మశాస్త్రం. అంతే, తండ్రి ఉన్నాడా లేడా? నాకు ఉన్నాడు దశరథ మహారాజు గారు. నీకు భర్త ఉన్నాడా లేడా? ఉన్నాడు దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు బ్రతికి ఉండగా ఆయన్ని నింద చెయ్యడం, నేను వినడం, నిన్ను నాతో తీసుకెళ్ళడమా, అది కుదిరే పని కాదు. నీకు నాకు సర్వలోకులకు రాజ్యమునకు దశరథుడు రక్షకుడు. ఆయన సత్యధర్మములు నెరిగినవాడు. సన్నివేశాన్ని బట్టి మాట్లాడకమ్మా, మాట్లాడకూడదు. ఆయన ఎంత ధర్మోపాసనం చేసి నన్ను విడిచిపెట్టి ఉండలేని వాడు, కుతకుత ఉడికిపోతూ ఇవాళ దీనికి సిద్ధపడ్డాడో, ఆయనలో ఎంతటి మహాత్ముడున్నాడో గుర్తెరుగో. అటువంటి మహాత్ముడు భర్త అని గౌరవించడం నేర్చుకో. ఏ స్త్రీ ఏ కారణము చేతనైనా భర్తని విడిచిపెట్టి వెళ్ళి వేరొక చోట ఉంటానని అంటుందో, ఆ స్త్రీ నృశంసహ, ఆమె ముఖం చూడడం కాని ఆమెతో మాట్లాడడం కాని చేయరాదు. భర్తని విడిచిపెట్టి వెళ్ళుట అన్నది అసలు మన వాంగ్మయమునందు తెలియదు. అందుకనమ్మా ఈ మాట నువ్వు అనకూడదు, నేను వినకూడదు, వేరొక్క మాట, వేరొక మారి మాట అనకూడదు. వెంటనే ఆవిడ, ఇది రాముడు అంటేనండి, రాముడు ఎక్కడ ఏ ధర్మం ఎలా పాటించాలో అలా పాటిస్తాడు. అమ్మ అంతటిది పొంగిపోయి వెంటనే ఆశీర్వచనం చేసి రక్షపెట్టి రాముణ్ణి అరణ్యవాసానికి అనుమతించింది. సరే, సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంభాషణ అంతా మీకు నిన్నటి రోజున నేను చాలా మటుకు విజ్ఞాపన చేసి ఉన్నాను. నేను పూర్ణంగా చెప్పానని నేను అనలేదు, అందుకే సంగ్రహం అన్నాను. సర్గలు సర్గలు ఉన్నాయి, నేను ఎక్కడ నీ పూర్తిగా దాన్ని నేను విశ్లేషణ చేస్తాను. ఇప్పుడు మీరొక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. రాముడి జీవితంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత పర్ణశాల ఒకటి నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. మరి ఉండడానికి ఒక పర్ణశాల కావాలి కదండి. రాముడి ధర్మం అంటే మీకు నేను అందుకని విజ్ఞాపన చేస్తున్నాను ఈ విషయాన్ని. లక్ష్మణ, మనకి అనువైన పర్ణశాల ఒకటి నిర్మించు అన్నాడంతే రాముడు. ఒక కర్ర కాని, లేకపోతే ఒక నార కాని, ఒక ఆకు కాని వేరొకరు సాయం చేసినట్టు మనకి రామాయణంలో కనపడదు. ఈశాన్యంలో ఉండవలసినటువంటి పూజామందిరం దగ్గర నుంచి అన్నయ్య నిత్యాగ్నిహోత్రీకుడు కాబట్టి అగ్నిహోత్రం చేసుకోవడానికి, అన్నయ్య వదిన పడుకోవడానికి ఎన్ని గదులు ఎంత శుభలక్షణాలతో వాస్తు ప్రకారం ఉండాలో అలా అంతా నిర్మాణం చేసేసి అన్నయ్య దగ్గరికి వచ్చి చెమటలు పట్టిన మొహంతో చేతులు కట్టుకుని నిలబడి లక్ష్మణుడు అంటాడు, పరవానస్మికాకుచ్చాత్వైవర్షశతం స్థితే స్వయం తురుచిరే దేశే క్రియాతుమితి మాం వదా. నా గృహప్రవేశం కార్డు మీద నేను ఈ శ్లోకం వేసుకున్నాను. పరవానస్మికాకుత్సాత్త ఇవర్ష శతం స్థితి. నేనా అన్నయ్య ఈ పర్ణశాల నిర్మించిన వాణ్ణి. లక్ష్మణ, పర్ణశాల బాగా కట్టావంటావేమిటి? నేను కట్టలేదు. కాకుత్సా మహానుభావ, నీవు నా ఎందనుగ్రహించి నా చేత ఈ పర్ణశాల నిర్మాణము చేయించి దాని ఎందు నీ ఆరాధన చేసేటటువంటి అదృష్టాన్ని నాకు అనుగ్రహించావు. రామ, ఇది సర్వకాలములకు నీది. ఇది లక్ష్మణుడి భక్తి. ఈ మాటంటే రాముడు అంటాడు, రాముడి ధర్మం అంటే ఏమిటో చెప్పడానికి నేను అక్కడక్కడ కొన్ని మెరుపులు మీకు చూపిస్తున్నాను. నాకు జ్ఞాపకం అప్పటికి స్ఫురణలోకి వచ్చినది చూపిస్తున్నాను. పెద్ద పెద్ద విషయాలను ఆవిష్కరించడానికి టైం సరిపోదు కదా. అందుకని ఆయన అంటాడు వెంటనే, లక్ష్మణ, నువ్వు ఒక విషయాన్ని గమనించావా? కర్తవ్యే వాస్తు శమనం సౌమిస్త్రే చిరజీవిత అంటాడు. నాన్న, నువ్వు పర్ణశాల కట్టావు, చాలా బాగా కట్టావు. ఎక్కడ ఏ గది ఉండాలో అలా కట్టావు, ఎక్కడ ఎత్తుండాలో ఎత్తుంచావు, ఎక్కడ పల్లం ఉంచాలో అక్కడ పల్లం ఉంచావు. ఇన్ని చేసినా మనం గృహప్రవేశం ముహూర్తం చూసుకుని వాస్తు పూజ చేసి అందులో కాపురం ఉండాలన్నాడు. ఎందుకన్నయ్యా వాస్తు పూజ? పర్ణశాలే కదన్నయ్యా, కొన్నాళ్ళుండేదేగా, అక్కడే మనం ఉండిపోతామా శాశ్వతంగా అనుకుంటాడేమో అని వెంటనే చెప్తున్నాడు. సౌమిత్రే చిరజీవిత, ఒక ఇంటి యందు దీర్ఘకాలము పాటు అనారోగ్యం లేకుండా అపమృత్యు భయం లేకుండా సుఖశాంతులతో ఉండాలనుకున్నవాడు వాస్తు పూజ చేయకుండా గృహప్రవేశము చేయకుండా ఇంటి యందు వసించరాదు. ఇది ధర్మం అంతే. ఏ పౌరోహిత్యుడొచ్చి ఏ పురోహితుడొచ్చి చేయించాడండి గృహప్రవేశం? సమస్త వేదములు రాముడికి కరతలామలకం, ఆయనే వాస్తు పూజ చేశాడంతే ఆయన. అందుకే రామాయణం చదువుకున్నవాడు వాస్తు హోమం లేకుండా గృహప్రవేశం చేశాడనుకోండి, వాడు రావణాసురుడు అనమాట. వాడికి తెలుసు కానీ ఆచరణ లేదు. నువ్వు రామాయణం చదివింది నిజమైతే నువ్వు కూడా వాస్తు హోమం చేసి, నువ్వు కూడా వాస్తు పూజ చేసి గృహప్రవేశం చెయ్యాలి. రాముడంతటి వాడిది చేశాడు. ఇది చేశాడు కాబట్టే సీతమ్మతో కలిసి బయటపడి అయోధ్య తీరాడు, లక్ష్మణుడితో కలిసి. మీరు రామాయణంలో చూడండి, ఎందరో నిహతులైపోయారు అన్నదమ్ముల దంటల్లో. రావణ కుంభకర్ణ విభీషణుల్లో కుంభకర్ణ రావణులు పోయారు, వాలి సుగ్రీవుల్లో వాలి పోయాడు, జటాయువు సంపాతుల్లో ఆ జటాయువు మరణించాడు. అలా ఎందరో అన్నదమ్ముల దంటల్లో అన్నో తమ్ముడో ఎవరో వెళ్ళిపోయారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా నలుగురు హాయిగా చిట్ట చివరి వరకు ఉన్నారు. ఏ కారణం చేత ఉండగలిగారు? ప్రతి చిన్న విషయంలోనూ ధర్మాన్ని పాటించారు కాబట్టి ఉండగలిగారు. అందుకే మహర్షి రాముడికి అత్యద్భుతమైన కితాబ్ ఇచ్చారు. ఇది సాధారణంగా మనం ఏం చేస్తామంటే గాన్ విత్ ది విండ్ అని రామాయణం చదివేటప్పుడు చాలా క్యాజువల్ గా పేజీ తిప్పేస్తాం మనం, పెద్ద పట్టించుకోం. ఏమిటిది సమీపే స్త్రీ జనస్యచ, తిప్పేస్తాం ఆ శ్లోకాన్ని. కానీ రాముడు ఈ బలహీనతలు అధిగమించిన వాడు. ఎందుకనాలి ఈ మాట? శూర్పణకు వస్తోంది ఆయన ఆశ్రమంలోకి. ఇప్పుడు రాముడు ఏం మాట్లాడినా నువ్వు ఈ కోణంలో చూడడం నేర్చుకో. రాముడు ఎక్కువ మాట్లాడా, రాముడు తక్కువ మాట్లాడా విమర్శ చేసే ముందు ముందు శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకుని నువ్వు ఆలోచిస్తే రాముడు ఒక్క మాట ఎక్కువ శూర్పణకతో మాట్లాడడు అని నువ్వు నమ్మి రామాయణాన్ని గ్రహించు. ఇది రాముడి యొక్క గొప్ప శీలం. రాముడికి రెండో మాట అగ్ని పరీక్ష వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో తెలుసండి? ఒకసారి రాజ్యాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చింది. రెండో మాట, ఎవరి కోసం రాజ్యం వదిలేశారో ఆయనే వచ్చేసాడు అడిగి. పోని వచ్చినవాడు ఒక్కడు వస్తే వేరు రకంగా ఉండడు. తనతో పాటు శత్రుఘ్నుడిని తీసుకొచ్చేసాడు, తనతో పాటుగా కౌసల్య సుమిత్ర కైకేయుల్ని తీసుకొచ్చేసాడు. మొత్తం అయోధ్యలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి అన్నగారి దగ్గరికి వచ్చేసి ఎన్ని ధర్మపన్నాలు చెప్పాలో అన్ని ధర్మపన్నాలు చెప్పాడు. పెద్దవాడి విను ఉండగా నేను రాజ్యం తీసుకోవడం ధర్మం కాదు, కాబట్టి నాకు రాజ్యం వద్దు. ఇదిగో వశిష్ఠుడు వచ్చాడు, వశిష్ఠుడు కూడా ఇదే చెప్తున్నాడు, కావాలంటే కుల గురువు ఆయన మాట విను. రెండు, మూడు, ఎవరు వరాలు అడిగారు? అసలు మా అమ్మ అడిగింది. మా అమ్మ వరం అడిగితే కదా నాన్నగారు ఇచ్చారు. ఏ అమ్మ వరం అడిగిందో ఆ అమ్మ వరాన్ని ఉపసంహారం చేసేస్తోంది. అక్కర్లేదు మా భరతుడికి రాజ్యం, రామా నువ్వే రాజ్యం కట్టుకోని చెప్పడానికి అమ్మ వచ్చింది. ఇదిగో ఎదురుకుండా నించుంది. అమ్మ నువ్వు చెప్పే అన్నాడు. అంటే రామా నువ్వు వచ్చేసి రాజ్యానికి నాకు అక్కర్లేదు, నా భరతుడికి అక్కర్లేదు, నా వరాన్ని నేను విత్డ్రా చేసేసాను, అందుకు నువ్వు వచ్చేసేయి. ఇదిగో కైకమ్మ చెప్పేసింది. ఇంక నీకేమిటి అభ్యంతరం? పైగా ఇంకొకటి ఆలోచించు, రాజ్యం అనేటువంటిది ఏదో సరే నేను వచ్చే వరకు కొంచెం ఈ భరిణి మీ దగ్గర పెట్టండి అని పెట్టినట్టుగా పెట్టేది కాదే, దానికి ఒక సమర్థత ఉండాలి పరిపాలించడానికి. సమర్థుడు నువ్వు అడవికి వెళ్ళిపోతావా? సమర్థత లేని నేను సింహాసనాన్ని భరించనా? అలా ఎలా భరిస్తాను? ఎలా చూసినా నేను రాజుని కాలేను, అందుకని నువ్వు తిరిగి వచ్చేయండి. అంటే ఇప్పుడు రాముడు ఎంత ధర్మాన్ని పట్టుకుని మాట్లాడాలి చూడండి. ఆయన అన్నాడు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. నువ్వు అమ్మ ఇచ్చినటువంటి వరాలు అమ్మ ఉపసంహరిస్తోంది అంటున్నావు. అమ్మ వరాలు ఎవరిని అడిగింది? నాన్నగారిని అడిగింది. ఎవరిచ్చారు వరాలు అమ్మకి? పట్టాభిషేకం చేసుకోడు రాముడిని, నాన్నగారు ఇచ్చారు. ఇప్పుడు అమ్మ చేసిన ఉపసంహారాన్ని అంగీకరించడానికి నాన్నగారు ఏది? నాన్నగారి శరీరంతో ఉండగా నాకు చెప్పిన చివరి మాట ఏమిటి? నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళమని. ఇప్పుడు నన్ను మళ్లీ పిల్ల రాజ్యానికి పిలవడానికి తండ్రేడి? కంటికి కనపడనటువంటి భగవంతుడి గురించి మాట్లాడడం, నీకు తెలియని ధర్మం గురించి నువ్వు మాట్లాడడం గొప్ప. నీ కంటికి ఎదురుగుండా కనపడేటటువంటి భగవత్ స్వరూపమైన తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టడం గొప్ప. ఇవాళ నేను రాజ్యానికి వచ్చేస్తే ఎవడు సత్యమునందు నిలబడాలో వాడు సత్యమునందు నిలబడక నువ్వు ఇచ్చిన మాట నిలబడలేదయా? కింద నువ్వు ఇచ్చిన మాట నీ కొడుకు తప్పాడు, అందుకని నిన్ను కింద లోకాలకి తోసేస్తున్నావని నరకంలోకి తోసేస్తే ధర్మం నేను తప్పిపోయిన వాడిని అవుతాను. పిలిచిన వాడు నువ్వు బానే ఉంటావు, అందుకని నేను రాను. నేను దశరథుడికి ఇచ్చాను మాట, దశరథుడిని సత్యమునందు నిలబెట్టాలి. ఇప్పుడు నన్ను పిలవడానికి దశరథ మహారాజు గారు లేరు, అందుకని నేను రాను. ఇప్పుడు చూడండి, ఈ అగ్ని పరీక్ష ధర్మానికి నిలబడ్డాడా మహానుభావుడు? లేకపోతే రాజ్యం కోసమో ఇంతమంది వచ్చి పిలిచారు కాబట్టి వెళ్ళిపోదామని అనుకున్నాడా? అన్నయ్య నువ్వు లేకపోతే ఎవరు పరిపాలిస్తారన్నాడు. మహానుభావుడైనటువంటి వాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు, ధర్మాన్ని పాటించేవాడు ఎక్కడున్నాడో జ్ఞాపకం పెట్టుకోండి. వాడికి సమస్త భూతములు వాడిని ప్రేమిస్తాయి, సమస్త భూతములు వాడికి సాయపడతాయి. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము, పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి అంటాడు భాగవతంలో పోతన గారు. మీరు అందుకే చూడండి, రామచంద్రమూర్తి కోసం ఒక పక్షి జటాయువు ప్రాణాలు వదిలేసింది. రామకార్యం మీద మాట సాయం చేయడానికి సంపాతి రెక్కలు కాలిపోయిన ఒక పక్షి మాట సాయం చేయడానికి ఆహారం తీసుకుని కొన్ని వేల సంవత్సరాలు బ్రతికింది. రాముడు రాజ్యంలోంచి వెళ్ళిపోతే అకాలంగా చెట్లు పుష్పించడం మానేశాయి. రాముడు రాజ్యం వదిలేస్తే ఆయనతో పాటు వృద్ధులు కూడా వెళ్ళిపోయారు. ఆఖరికి రాముడు వెళ్ళిపోతే తండ్రి ప్రాణాలే వదిలిపెట్టేశాడు. రాముడు వెళ్ళిపోతే సింహాసనమే వెళ్ళిపోయింది. అందుకే అయోధ్యకాండ ప్రారంభం చేస్తూనే మహర్షి ఒక మాట అంటారు, ధర్మం వెళ్ళిపోయింది, రాశీభూతమైన ధర్మము వెళ్ళిపోయింది రాజ్యంలోంచి, రాముడు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏం వెళ్ళిపోతాయి? రాముడితో పాటు అన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కడ ఒక ధర్మాత్ముడు ఉంటాడో అక్కడ అన్నీ ఉంటాయి, ఎక్కడ ధర్మాత్ముడు వెళ్ళిపోతాడో అన్నీ వెళ్ళిపోతాయి. అందుకే అయోధ్యకాండ ప్రారంభ శ్లోకానికి మొట్టమొదటి పదం ఏమిటో తెలుసా అండి మహర్షిది? గచ్చతా మాతుల కులం భరతేన తదానగః. గచ్చతా, వెళ్ళిపోయినవి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి? రాముడు వెళ్ళిపోయాడు. అయోధ్యకాండలో రాముడు వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోతే సింహాసనం వెళ్ళిపోయింది. రాముడు సింహాసనం అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయిందండి, పరిపాలన 14 ఏళ్ళు. రాముడు వెళ్ళిపోతే భరతుడు వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోతే లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోతే భరతుడితో శత్రుఘ్నుడు నందిగ్రామానికి వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోతే శోభ వెళ్ళిపోయింది. రాముడు వెళ్ళిపోతే దశరథుడు ప్రాణాలే వదిలేశాడు. ఏమీ వెళ్ళిపోలేదు, అన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి రాముడితోటి? రాముడు ధర్మాత్ముడు కనుక. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడికి పంచభూతములు, సమస్త ప్రాణులు, నోరున్నవి నోరు లేనివి సాయపడతాయి. మీకు నేను ఒక్క ఆ మాట చూపిస్తాను. రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు నేను ఈ మాట చెప్పే ముందు మీకు నేను వేరొక చిత్రమైన విషయాన్ని కూడా ఇక్కడే ప్రతిపాదన చేసేస్తే రెండూ కలిసిపోతే నాకు సానుకూలమైపోతుంది. ధర్మమునకు వైక్లభ్యం లేకుండా ఒక వ్యక్తి జీవితంలో నడిచిపోయింది అనుకోండి, అప్పుడు అతన్ని మనుష్యుడు అని పిలవడం చాలా కష్టం. అంటే మీరు నేను అన్న మాటని బాగా పట్టుకోగలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఒక వ్యక్తి నాకు ధర్మమే కావాలి అన్నాడు. కేవలం ధర్మమాస్తితం, ఇది కదండి రాముడు అన్నాడు రాజ్యాన్ని వదిలేసే ముందు కైకతోటి. అలా రాముడు చిట్ట చివరి వరకు ఎన్ని సందర్భాలు వచ్చినా నేను ధర్మం అని అలాగే నిలబడిపోయాడు అనుకోండి, అప్పుడు అసలు ధర్మాన్ని చెడగొట్టగలిగినటువంటి కారణాలు కొన్ని ఉంటాయి అని మీరు నిర్ధారించడం కుదరదు. ఎంతటి ధర్మాత్ముడైనా ఆ ధర్మం మర్చిపోయేటట్టు చేయగలిగిన కారణం కూడా ప్రపంచంలో ఉంటుంది సుమా అని మీరు గుర్తెరగలేరు. ఇప్పుడు అలా గుర్తెరగలేకపోతే ఏమవుతుందంటే దానివల్ల నష్టం ఏమిటి అంటే ధర్మాచరణము చేసేటటువంటి వ్యక్తిలో ఉన్న జ్ఞానాన్ని తస్కరించగలిగిన దొంగలేనేలేడు. దొంగ ఎక్కడుంటారండి? మీరు బాగా గమనించండి, దొంగతనం చేద్దామనుకున్నవాడు ఏ ఇంట్లో దొంగతనం చేద్దామనుకుంటున్నాడో ఆ ఇంటి యజమాని కన్నా బాగా చూస్తాడు ఆ ఇంటిని. యజమాని రోజు వెళ్లే ఇల్లే కదా అని తలుపేసుకుని లోపలికెళ్తే గడియేసేసుకుంటాడు. రేపో ఎల్లుండో ఇంకా దొంగతనానికి వద్దామనుకున్నవాడు ఏ గడియ బాగుండలేదు, రాత్రి తేలిగ్గా ఏ గడియని ముట్టుకుంటే ఊడిపోతుంది, లోపలికి వచ్చిన తర్వాత ఒకవేళ చప్పుడైతే ఎట్నుంచి మనం పారిపోవచ్చు, మనం ఏ గదిలోకి వెడితే ఐశ్వర్యాన్ని దొంగతనం చేయొచ్చు, డబ్బంతా ఏ గదిలో ఉంది, లేకపోతే రాత్రల్లా గదులన్నీ వెతుకుతూ కూర్చుంటే తెల్లారిపోతుంది, వీడు వెతికేటప్పటికీ తాను వేసిన అవుతుంది. కాబట్టి ఈ ఆను పాను తెలుసుకోవాలి వాడు. అక్కడ ఎవరు పడుకుంటారు, ఎన్ని గంటలకు బాగా నిద్రపోతారు, తాళంచెవుల గుత్తి ఎలా తీయచ్చు, ఒకవేళ చప్పుడైతే మనం ఏం చెయ్యాలి, ఇవన్నీ వాడు ఇంట్లో ఉన్నవాడికన్నా ముందు వాడు బాగా సాధికారికత పొందుతాడు. అసలు అన్నిటికన్నా నైపుణ్యం దేనికి ఉండాలో తెలుసా అండి? దొంగతనానికి ఉండాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా? ఆఫీస్లో ఫైల్ రాసేవాడు తప్పు రాశాడు అనుకోండి, నోట్ ఫైల్ మీద వాక్యాన్ని, వెంటనే మేనేజర్ గారు పిలిచి అదేంటండి ఇలా రాశారు అంటాడు. లేకపోతే ఏదో 3/6/2006 అని వేయవలసింది, ఇంకా పాత నెల గుర్తుండిపోయి 3/5/2006 అని వేశాడు అనుకోండి, పిలిచి కోటేశ్వరారు ఏంటండి ఇంకా పాత నెలలో ఉండిపోయారు, డేట్ మంత్ మార్చండి అంటారు, 5/6 చేస్తారు. పెద్ద ప్రమాదం ఏంది, రోజు చేసే దొంగతనమే కదండి, ఇవాళ నేను సరదాగా చేసేస్తానని జేబు కత్తిరించాడు ఒళ్ళు హోనం అయిపోతుంది. ఎప్పుడూ చాలా జాగ్రత్తగా చేయాలి దొంగతనం కదండి, లేకపోతే ఖైదీలు పోతాడు. అందుకని దొంగతనము ఎందు ఎప్పుడూ అశ్రద్ధ కూడదు, చాలా శ్రద్ధగా ఉంటాడు వాడు, యజమాని ఎందు అశ్రద్ధ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు దొంగ మనకి అంటే కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త. ముగ్గురు దొంగలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరు? కామః కామం, క్రోధః కోపం, లోభః దాచిపెట్టడం. ఈ ముగ్గురు దొంగలు ఇక్కడ ఉన్నారు. దేనికోసం? జ్ఞానరత్నాపహారాయ, జ్ఞానమనే రత్నాన్ని ఎత్తుకుపోవడానికి చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఎత్తుకుపోలేరు? మీరు ధర్మాచరణము చేస్తున్నంతసేపు వాళ్ళు రాలేరు. మీ ధర్మం ఎప్పుడు పోతుంది? మీరు బాగా జాగ్రత్తగా విచారణ చేసుకోండి. రాముడి జోలికి వెళ్ళే ముందు మీ ఓర్పు పోయిందనుకోండి, మీరు ఈ మూడింటిలోనూ వైక్లభ్యం పొందుతారు. ఒకటి, ఎవరో ఏదో అంటున్నారనుకోండి, నీ మొహం నువ్వేం కూడబెట్టావు, రేపు పొద్దున పిల్ల పెళ్లి కోసం ఉంచద్దా, ఇంకో దానికి ఉంచద్దా అంటుంటే ఫోన్లో ఏదో పుచ్చుకున్న 4 రాళ్ళు వెనకేద్దామన్న లోభం రావచ్చేమో. రెండు, ఏమిటి అన్నాళ్ళు ఎప్పుడు ఈ దీక్షలు ఇవిని, ఏదో ఏం తప్పే ఉంది లేదు, ఈ కోరుకుంటే మాత్రం మనం ఎలాగోలా మనం కూడా ఓ కలర్ టీవీ కొనుక్కుందాం అనుకున్నాడు అనుకోండి, కామము ప్రవేశించింది. అన్ని వేళల తుచ్చకామం గురించే నేను మాట్లాడను. మూడు, క్రోధము. క్రోధం ఇప్పుడు లోపలికి రాగలదు, సహనము పోతే రాగలదు. మీరు చాలా ఓర్పుతో ఉన్నారనుకోండి, లోపలికి రాలేదు. ధర్మాచరణమునకు ప్రధానమైన కవచము సహనమే. ఈ ఓర్పు పోయిందనుకోండి దొంగ లోపలికి వచ్చేస్తాడు. ఎందుకని? రాజ్యం ఇవ్వను అన్నాడు అనుకోండి దశరథుడు, నీ బాబుగారి సొమ్మా అన్నాడు అనుకోండి రాముడు వెంటనే, నువ్వేవడదాయా నాకు ఇవ్వడానికి, నువ్వు ఎలా పుచ్చుకున్నావు?
పెద్ద కొడుకు కాబట్టి పుచ్చుకున్నావు.
నేను అంతే, నువ్వు ఇచ్చేదేమిటి? ఇవ్వనను ఇంకో మాట, ఖైదులో పారేస్తానన్నాడు అనుకోండి, ఓర్పు పోయింది అనుకోండి, నాకు ఇవ్వకపోవడం ఏంటండి రాజ్యం? రాజ్యం కావాలన్న కామం వచ్చేసింది, క్రోధం వచ్చేసింది, లోభం వచ్చేసింది, ధర్మం పక్కకి పోయింది అంతే. ఆ కోపంలో తండ్రిని అనకూడని మాట అనేస్తాడు, ఖైదులో పారేస్తాడు, సింహాసనం ఎక్కేస్తాడు, అన్ని జరిగిపోతాయి, అందరి దొంగలు లోపలికి వచ్చేస్తాడు. కేవలం ధర్మమాహితం అన్నాడు అనుకోండి, రాలేరు ముగ్గురు. ఆయన శిఖ కట్టుకుని, నాల చీర కట్టుకుని, పాదుకలు లేకుండా అడవికి వెళ్ళిపోతాడు. ఎలా వస్తారు లోపలికి? మరి ఇలా ఎక్కడా అసలు రాముడు తట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ధర్మం అన్నదాన్ని దాటాడు అనుకోండి, అప్పుడు ఇంకా అసలు దొంగలు ఎలా ప్రవేశిస్తారో మీరు ఎలా చెప్తారండి? కాబట్టి రామాయణంలో రెండు మూడు సందర్భాలు చూపిస్తారు. నువ్వు ధర్మమునందు వైక్లభ్యం వస్తే మళ్ళీ ఎలా ఊంచుకుని నిలబడాలో చూపిస్తారు రామాయణం. మీ జారి పడిపోతే ఎలా నిలబడాలో ఎవడైనా ట్రైనింగ్ అవుతాడేంటి? ఎవడు ట్రైనింగ్ అవడదానికి. కానీ కాలు జారిపోయింది అంతే, కాలు జారిపోతున్నప్పుడు గబాల దేన్నో పట్టుకుని ఊంచుకోవడం అప్పటికప్పుడు వస్తుంది అంతే. అంతేగాని ఏమండి ఎప్పుడైనా జారిపోతానేమో, జారిపోయినప్పుడు పట్టుకోవడం ఎలాగో, ట్రైనింగ్ ఇవ్వడానికి ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్ ఉంటుందా అని అడుగుతాడు ఎవడైనా? అలా ఎవడు అడగడు, అప్పుడు ఉంచుకోవాలంతే. అలా మీరు చూడండి, రామాయణంలో రాముడు ఒకసారి ధర్మం తప్పిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎక్కడొచ్చేసింది అంటే ఒక గేటు తెరుచుకుంది. ఎక్కడ తెరుచుకుంది అంటే క్రోధమన్న గేటు తెరుచుకుంది ఒకసారి. ఇప్పుడు నేను మీకు ఒక సందర్భం చూపిస్తాను. సీతమ్మ తల్లిని అపహరించారు. సీతాపహరణం రావణాసురుడు చేసిన తర్వాత రాముడు తిరిగి పర్ణశాలకు వచ్చాడు. పర్ణశాలకు వచ్చి ముందు లక్ష్మణుణ్ణి నిగ్రహించాడు, నువ్వు ఎందుకు వచ్చావు, నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ఒకవేళ వదిన నిన్ను అధిక్షేపించి మాట్లాడింది అనుకో, నీ మనసుకి కష్టం కలిగేటట్టు మాట్లాడింది అనుకో, నేను చెప్పిన మాట ముఖ్యమా, వదిన అంటే అని వచ్చేస్తావా? ఆ సందర్భంలో అలాగే ఉంటుంది స్త్రీ హృదయం. హా లక్ష్మణ, హా సీత అని వినపడితే నా పరాక్రమం గురించి తెలిసి ఎందుకు వచ్చావు, ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం వచ్చిందో అని లక్ష్మణుణ్ణి నిగ్రహించాడు. అంటే మిట్టెక్కడం మొదలెట్టింది కోపం. ఎవరి మీద కోపం? బహిప్రాణ యువాపరహ, తనకి ప్రాణ సమానుడైన లక్ష్మణుడితో మొదలైపోయింది కోపం. ఈ కోపం ఎక్కడ వరకు వెళ్ళిపోయింది అంటే పిచ్చివాడు పరిగెత్తినట్టు పరిగెత్తాడు. పర్ణశాలంతా చుట్టూ పరిగెత్తాడు, నదుల దగ్గర పరిగెత్తాడు, కొండల దగ్గర పరిగెత్తాడు, తోటల్లో పరిగెత్తాడు, చెట్ల దగ్గర పరిగెత్తాడు, చిట్ట చివరికి వివశుడైపోయాడు సీతమ్మ కనపడక. అంటే సీతమ్మ రాముడి మనస్సు మీద ఎంత గొప్ప ముద్ర వేసేసిందో చూడండి. ఒక తల్లి అష్టలక్ష్మి పూజ కూర్చోబెడితే, అమ్మా నువ్వు విద్యాలక్ష్మివి విద్యాలక్ష్మివి అని ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ ఆయన రెండు రోజులు ఊరెళ్ళడం కారణం చేత, ఎన్ని మాటలు నువ్వు ఏ లక్ష్మిని పూజించాలన్నా సరస్వతనో ధనలక్ష్మనో అంటోంది అనుకోండి, ఇన్నాళ్ళు లేనిది ఇవాళ అలా మాట్లాడుతోందంటే ఆవిడ మనస్సు భర్తతో వెళ్ళిపోయింది, అందుకే గుర్తుండట్లేదు ఏ లక్ష్మిని పూజ చేయాలో. అలా ఇక్కడ రాముడి మనస్సు ఎప్పుడు కుదురు తప్పిపోయింది? సీతాపహరణం జరిగిపోతే. సీతాపహరణం జరిగింది అంతే, స్వస్థత పోయింది. ఇంత పరిగెత్తాడు, చిట్ట చివరికి ఎదురుకుండా ఓ పెద్ద పర్వతం కనపడింది. దాన్ని అడిగాడు, పర్వతమా నువ్వింత ధీరత్వంతో నిలబడతావు, నీకు కదలిక లేదు, నువ్వు ప్రతి కష్టాన్ని తట్టుకుని నిలబడతావు, నీకు ధైర్యం ఉన్నదానివి. అందుకే ఆయన ఎంతటి ధైర్యవంతుడో తెలుసా అండి? మేరునగ పర్వతం అండి అంటాం, ఆ మేరు పర్వతంతో పోలుస్తాం, మేరునగ ధీరుడండి అంటాం. నీకు ధైర్యం ఉంది, నీకు పిరికితనం లేదు, ధైర్యానికి నీతో పోలుస్తారు. నిన్ను అడుగుతున్నాను, సీతను ఎవరు అపహరించారు చెప్పన్నాడు. రాముడు ఎంత గట్టిగా అరిస్తే ఎవరు సీతను అపహరించారో అని అరిస్తే, ఎవరు సీతను అపహరించారు, ఎవరు సీతను అపహరించారు, ఎవరు సీతను అపహరించారు అని ప్రతిధ్వని వచ్చింది. నాలుగు మాటలు అరిచాడు, కోపం వచ్చింది. నేనన్న మాట నాకు చెప్తున్నావా, వికిరిస్తున్నావా? అంటే లోకంలో ఓర్పు ఉన్నవాడు చేత కానివాడుగా కనబడతాడు ప్రపంచానికి ఒక్కొక్కసారి. లోకన్నా ఓర్పుని తప్పుగా అర్థం చేసుకుంది, నన్ను చేత కానివాడు అనుకుంటాను. లక్ష్మణ, ఇప్పుడు చేస్తున్నాను ప్రతిజ్ఞ, ఏం చేస్తున్నానో జాగ్రత్తగా విను. యథా జర యథా మృత్యు యథాకాలో యథా విధి, అంత కోపంలో కూడా ఎలా చెప్తాడో చూడండి. ఏ విధముగా వృద్ధాప్యమును మనిషి అతిక్రమించలేడో, వృద్ధాప్యం మీద పడిపోకుండా ఎవడైనా ఆపుకోగలడండి?
యథా మృత్యు, ఎక్కడికెక్కడికి వెళ్లి దాక్కున్న మృత్యువుని ఎలా తప్పించుకోలేడో, యథాకాలో వెళ్లిపోతున్న కాలాన్ని ఎవ్వడు ఎలా ఆపలేడో, యథా విధి భగవంతుడి ఆజ్ఞని ఎవ్వడు ఎలా తప్పలేడో, అలా ఇవ్వాల నా బాణ పరంపర నుండి లోకము తట్టుకోదు. నా యొక్క నారాజ బాణముల చేత ఈ ఆకాశాన్నంతటితో పంజరం కడతాను, సూక్ష్మభూతములు కూడా తిరగవాగిపోతాయి. నేను ఈ పృథివి లేకుండా చేసేస్తాను, పర్వతాలన్నింటినీ చూర్ణం చేసేస్తాను, సముద్రాలన్నింటినీ కలయ తిప్పేస్తాను, నదీనదములను కలిపేస్తాను. ఏ ప్రాణి బ్రతికి ఉండడానికి వీల్లేదు. లోకమునందు రాక్షసుడు పిశాచము ఇలాంటి మాటలు వినపడవిక. జాతులు లేవు, వర్ణములు లేవు, ప్రాణులు లేరు. ఉత్తర క్షణమునందు నేను రుద్రుడనై, నేను లోకసంహారకుడనై, ఇంకొక 10 నిమిషాల తర్వాత అసలు ఏమీ లేనటువంటి ఒక చీకటి స్వరూపంగా ఈ లోకాన్ని మార్చేస్తున్నాను. ఎక్కడ సీతమ్మ ఉన్నా దేవతలు తెచ్చి సీతమ్మని యథాతథంగా నా ముందు నిలబెట్టారా? సరే, లేకపోతే ఇవాళ నేను లోకాలనన్నింటినీ లయం చేసేస్తున్నాను. ఇది నా ప్రతిజ్ఞ. ఎవరెదురు నిలబడతారో నేను చూస్తాను అని నారాచబాణం తీసి వింటినారిని సాధించాడు. సారిస్తే ఇప్పుడు చెప్పండి, రాముని యందు క్రోధము ప్రవేశించి ధర్మము తప్పిపోతున్నాడా లేదా? తప్పిపోతున్నాడు. వచ్చేసింది ప్రమాదం, గేటు తెరిచేసుకుంది. క్రోధం ఆవహించేసింది సీతమ్మ కనపడలేదని. సీతమ్మ కోసం లోకాన్నంతటి నాశనం చేసేస్తానన్నాడు. ఇప్పుడు లక్ష్మణుడు, అందుకని రాముడు లక్ష్మణుడు పక్కన ఉంటాడు. రాముడు ధర్మమైతే లక్ష్మణుడు శ్రద్ధ. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. తను చదివినది తాను నమ్ముట, తను విన్నది తాను నమ్ముట ఆ నమ్మకం నీకు లేనప్పుడు నువ్వు చెప్పడం చదవడం అనవసరం. ఇప్పుడు లక్ష్మణుడు అన్నగారి కాళ్ళ మీద పడే అన్నాడు, అన్నయ్య ఏం ఆశ్చర్యం అన్నయ్య, నీకు ఇంత క్రోధమా మహానుభావ? పురాభూత్వా మృదుద్ధాంత సర్వభూత హితే రతః న క్రోధవశమాపన్న ప్రకృతి హాతుమర్హసి. అరణ్యకాండ అంటాడు లక్ష్మణుడు, అన్నయ్య అసలు ఏ ప్రాణిని చూసినా పరమప్రేమతో నాలో ఉన్న ఆత్మ ఏదో అందులో కూడా ఆత్మ ఉన్నది అని సర్వభూత హితేరత, అన్ని భూతములను ప్రేమించడమే నేను ఇన్నాళ్ళు నీ దగ్గర చూశాను. ఇవాళ నువ్వేం చేస్తున్నావో తెలుసా అన్నయ్య? న క్రోధవశమాపన్న ప్రకృతి హాతుమర్హసి. నీ యందు కని విని ఎరుగని క్రోధము ఆవహించేసి దీనిచేత నువ్వు ఈ సమస్త బ్రహ్మాండములను నశింపచేయడానికి సిద్ధపడిపోతున్నావు. నేనొక్క మాట అడుగుతాను చెప్పు. ఏకస్త్వనాపరాధేన హంతుం లోకనహార్హసి. లోకమునందు ఒక్కడు తప్పు చేశాడు సీతాపహరణం చేసి, వాణ్ణి శిక్షించడం మానేసి దానికి లోకాన్నంతటి శిక్షించేస్తావా? లోకంలో ధర్మాత్ములు, లోకమునందు దైవ సంపత్తి కలిగినటువంటి పురుషులు, లోకమునందు ఋషులు, లోకమునందు మునులు, లోకమునందు ఈశ్వరాంశ సంభూతులు లేరా అన్నయ్య? 99 పాళ్ళు దైవీ సంపత్తి నశించిపోతోంది, 1 పాళ్ళు రాక్షస సంపత్తి నశించిపోతోంది. దీనికోసమానికి విశ్వామిత్రుడు అస్త్రశస్త్రాలు ఇచ్చింది, ఇలా ఉపయోగిస్తావనా? ఇందుకానికి వశిష్ఠుడు విద్యాబోధ చేసింది. విద్యాబోధ చేసిన నాడు వశిష్ఠుడు నీకు ప్రతి మాట చెప్పి ఏం చెప్పాడు? సర్వే వేద విదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. నీకు ఎంత ఉపాసన బలం ఉన్నా, నీకు ఎంత శక్తి ఉన్నా నిన్ను నీవు నిగ్రహించుకోగలవని, తప్పు చేసిన వాడి యందు ఓర్మితో ఉండగలవని, లోకాన్ని కాపాడతామని కదా నయా నీకు ఇంత అస్త్రశస్త్రాలు ఇచ్చారు. ఇవాళ నువ్వు ఆ ఓర్పు పోయి నీకు క్రోధం వచ్చేసిందా?
చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే గతిర్వాయౌ భువి క్షమః.
ఎంత గొప్ప మాటలు చెప్తారండి లక్ష్మణుడు. అన్నయ్య చంద్రుడి యందు కాంతి ఎలా ఉంటుందో, సూర్యుడి యందు ప్రభ ఎలా ఉంటుందో, భూమికి ఓర్పు ఎలా ఉంటుందో, వాయువుకి కదలిక ఎలా ఉంటుందో, అలా నీయందు నేను ఒక గుణాన్ని చూశాను. ఏమిటో తెలుసా అన్నయ్య? అది
తైచే ఉత్తమం యశాహ.
యశస్ అంటే కీర్తి. రాముడన్నవాడు ధర్మమా వేరొకట అంటే ధర్మమే, అని ఇంతకాలం నుంచి నీకు కీర్తుంది. ఇవాళ లోకం ఏమంటుందో తెలుసా? నువ్వు ఒక్క బాణాన్ని కాని వదిలేవా? లోకం ఏమంటుందో తెలుసా? రాముడికి భార్య ధర్మమా? భార్యే. అప్పుడు నీ యశస్సు ఏమైపోయినట్టు, నీ కీర్తి ఏమైపోయినట్టు. అన్నయ్యా, ఇది నీ శాశ్వత కీర్తి. నువ్వు ధర్మాత్ముడవని నీకు పేరు. వదిన కనపడనంత మాత్రం చేత ఇంత పని చేస్తావా అన్నయ్య? ఎందుకు వచ్చిందో తెలుసా నీకు ఎంత కోపం?
శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే స్మృతం, శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమోరిపు.
ఇవండి జీవితంలో హృదయ ఫలకం మీద బంగారు అక్షరాలతో రాసుకోవలసినటువంటి శ్లోకాలు. శోకో నాశయితే ధైర్యం. ఎవరికైనా బాగా కష్టం వచ్చేస్తే ముందు ధైర్యం పోతుంది.
శోకో నాశయితే స్మృతం. విన్నవన్నీ మర్చిపోతాడంతే. ఆయన చెప్తాడండి ఆయనకేమిటి అంటాడు, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం.
అది ఇది ఏమిటన్నాయా? అన్ని పోతాయి.
నాస్తి శోక సమో రిపుహు. శోకంతో సమానమైన శత్రు ప్రపంచంలో ఇంకోటి లేదు.
ఇవాళ నీ ఎందొచ్చిన మొదటి దోషం ఏమిటో తెలుసా?
సీతమ్మ కనపట్టలేదని శోకం కలిగింది. శోకంలోంచి క్రోధం వచ్చింది. క్రోధంలోంచి ధర్మం పోవడానికి తలుపు తెరుచుకుంది. ఇంకొక క్షణంలో నీ కీర్తి నశించబోబోతోంది. ఒక్కసారి అన్నయ్య ఆలోచన చెయ్యి.
ఇప్పుడు బాగా గుర్తుపట్టండి, ఎందుకుంటాడో రాముడి పక్కన లక్ష్మణుడు, ధర్మము పక్కన శ్రద్ధ ఉండాలి. తను విన్నది, తను చదివింది, తను నేర్చుకున్నది జ్ఞాపకానికి రాదు. ఇలా కొట్టుకుపోవడానికే నాకు ఈ శాస్త్ర పరిజ్ఞానం అని ఉత్తర క్షణం అన్నాడు. తమ్ముడా, నువ్వు చెప్పింది చాలా గొప్ప మాటరా. ఒక్కడి కోసం లోకాన్ని నాశనం చేస్తానా? చెయ్యను, నేను ధర్మం వీడను నాన్న. ఏం చేద్దామో నువ్వు చెప్పు. నిజమేనామో, నా మనస్సుని శోకం ఆవరించిందన్నాడు. అన్నయ్య, మన ఇద్దరం కలిసి వెతుకుదాం, అణువణువు గాలిద్దాం. మనకి సీతమ్మ దొరుకుతుంది అన్నయ్య, తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ధర్మాత్ముడవు, నీ భార్యని ఎవడపహరించినా తిరిగి నీకు చేరుతుంది. నువ్వు బెంగపెట్టుకోకన్నాయ అన్నాడు. అలాగే తమ్ముడు, మన ఇద్దరం కలిసి వెతుకుదామని బయలుదేరాడు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. పర్వతం చెప్పలేదు, గోదావరి చెప్పలేదు. రాముడు రావణుడు వచ్చి బాణాలతో కొడతాడని భయపడింది. ఎవరు చెప్పారో తెలుసా అండి? రాముడికి సీతమ్మని ఎత్తుకుపోయారు అన్న విషయాన్ని నోరు లేని మృగాలు రాముడి వంక చూసి ఏడ్చి ఎలా చెప్పాలో తెలియక ముఖాలెత్తి దక్షిణ దిక్కు వంక చూస్తూ పరిగెత్తి. రాముడు లక్ష్మణుడి వంక చూసి, ఎందుకు ఈ జంతువులు ఇలా పరిగెడుతున్నాయి లక్ష్మణ అన్నాడు. అన్నయ్య, నోరు లేని జంతువులు కదా, నోరు నిప్పి చెప్పడం చేత కాక రాముడికి చెప్పలేకపోతున్నామని ఏడ్చి దక్షిణ దిక్కుకి తలలెత్తి పరిగెడుతున్నాయి. అంటే ఎవరో సీతమ్మని ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి అపహరించారన్నయ్య అన్నాడు. చూడండి, ఇప్పుడు మీరొక్క విషయం, రామాయణాన్ని జాగ్రత్తగా ఆలోచించి రాముడు పక్కన లక్ష్మణుడు ఎందుకుంటాడో, మనం ఎందుకు అలా నమస్కారం చేస్తామో జ్ఞాపకం తెచ్చుకుంటే మన ధర్మము నశించిపోవలసినటువంటి ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడిన నాడు రాముడి పక్కన లక్ష్మణుడి వలన రాముడు ధర్మాత్ముడైన సందర్భం మీ జ్ఞాపకానికి వస్తే మీరు ఉత్తర క్షణం మళ్ళీ స్వస్థతలో వెళ్ళిపోతారు. మీ శాస్త్ర పరిజ్ఞానం మీకు జ్ఞాపకం వస్తే, మీ గురువు మాటలు మీకు జ్ఞాపకం వస్తే, వాల్మీకి హృదయం మీకు జ్ఞాపకం వస్తే, ధర్మాత్ముడైన రాముడు విజయం సాధించాడని మీకు పూనిక కలిగితే మీరు ధర్మ మార్గాన్ని తప్పరు. అందుకే ధర్మమునకు పక్కన శ్రద్ధ ఉండాలి. ఉండి ఎప్పుడూ మళ్ళీ లోపల తిరుగుతూ ఉండాలి. అందుకే శ్రవణమునకు పక్కన మననము లేకపోతే ఈ చెవిలో విన్నది ఈ చెవిలోంచి వెళ్ళిపోతుంది తప్ప అనుష్ఠానంలోకి రాదు. విన్నదాన్ని మననం చెయ్యాలి. మననమునకు తేలికైన మార్గమేది? వేరొకరికి చెప్పడమే.
మీరు ఇంటికి వెళ్ళిపోయారనుకోండి, నేను ఉపన్యాసాలు చెప్పడం అన్నది ఎలా ప్రారంభమైందో తెలుసా అండి? నేను అసలు ఎప్పుడూ ఎవరికి ఎక్కడ ఏ సభలో చెప్పలేదు. ఇవాళే ఎందుకో మొట్టమొదటిసారి చెప్పేస్తున్నాను. నేను ఒకనాడు పెద్దాపురం నుంచి లూనా ఉండేది ఆ రోజుల్లో నాకు. ఆ లూనా మీద శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు పక్కన సూర్యకళా మందిరంలో ఉపన్యాసం చెప్తున్నారు. రాయవరపు మృత్యుంజయరావు గారి తండ్రి గారి ఆ సభలో చెప్తుంటే నాకు అప్పలాచార్య స్వామి వారి మీద ఉన్న భక్తి కారణం చేత ఆ రోజున పెద్దాపురం నుంచి కాకినాడ వచ్చాను. వస్తున్నంతసేపు లూనా మీద నా భార్యతో ఆ వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్న కీర్తన గురించి మాట్లాడుతూ వచ్చాను. వచ్చి దూరంగా నిలబడ్డాను. నిలబడితే చూడలేదు ఎక్కడ, ఇగో అలా ఎక్కడో గేట్ల దగ్గర ఉన్నాను. సభంతా అయిపోయిన తర్వాత అప్పలాచార్య స్వామి వారు చూసి, ఓయ్ కోటేశ్వరరావు ఇలా రావోయ్ అన్నారు. అంటే అలా తిరిగి ఆ తలుపుల్లోంచి ఇలా దగ్గరికి వచ్చాను. రావోయ్ దగ్గరికి అన్నారు. ఏన్నాయనా అంత దూరం నుంచి వచ్చావా నా కోసం? రామాయణాన్ని నమ్మిన వాడికున్న లక్షణం పూర్వభాషీచ రాఘవ. ఆయన ముందు పలకరించేవారు మహానుభావులు. పలకరిస్తే తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, ఏమయ్యా నీకేమున్నా ఏమీ లేకపోయినా నువ్వు నమ్మిన దాన్ని నువ్వు తెలుసుకున్న దాన్ని చెప్పగలిగిన ప్రజ్ఞ ఒకటి ఈశ్వరుడు విభూతిగా ఇచ్చాడుగా. నీకు దాని మీద ఏ కోరిక లేకపోయినా ఇద్దరున్నా ముగ్గురున్నా వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా నువ్వు నమ్ముకున్న దాన్ని ఇంకొకరికి చెప్తే మననం అవుతుందిగా, మరిచిపోకుండా ఉంటావుగా, దాని ఎందుకు కొన్నాళ్ళకి పూనిక కలుగుతుందిగా. అందుకని చెప్పుకోవడం ఎందుకు మొదలెట్టకూడదు, చెప్పుకోవడం మొదలెట్టి నాకు చెప్పండి మా ఆవిడ. అప్పుడు ప్రారంభమైంది ఇదిగో ఇప్పటికీ ఈ స్థితికి వచ్చు. ఎందుకు మీకు నేను విజ్ఞాపన చేశానంటే, మననమునకు మేమెక్కడ మాట్లాడమండి అనకూడదు. ఒకటి విన్న తర్వాత మీరింటికి వెళ్ళి అక్రాస్ ద డైనింగ్ టేబుల్ మీ భార్య గారితో మాట్లాడారనుకోండి, మీ పిల్లలతో మాట్లాడారనుకోండి, రేపు మళ్ళీ లేచి ఆ కోటేశ్వరరావు గారు చెప్పిన విషయంలో ఈ విషయం ఎలా పొంతన కుదురుతుంది రామాయణంలో, మీరు విశ్లేషణ చేసుకుంటున్నారనుకోండి, మీకు లోపల పూనుకుంటుంది, బాగా నిలబడిపోతుంది అది. ఆ నిలబడిపోయింది తొందరగా మననానికి వస్తుంది, అది మీ అనుష్ఠానాన్ని ధర్మమునందు నిలబెడుతుంది. ఇప్పుడప్పుడు వైక్లభ్యాలు వస్తాయి, కాదని ఇంత ఉపన్యాసం చెప్పిన నాకు కోపం రాదని మీరు అనుకుంటే పొరపాటు, కానీ పశ్చాత్తాపడతాను కనీసం. ఆ గుణం రామాయణం ఇస్తుంది. చీ ఎవరైంది చెప్పి అంత కోపానికి వశ్యం అయిపోయానని మర్నాడు కనీసం భగవన్ మందిరంలో క్షమార్పణ చెప్పుకుంటాను. ఆ పాటి సంస్కారం మిగల్చగలిగింది కదా రామాయణం నాకు. కాబట్టి మననము చాలా ప్రధానం. అదే రాముడి పక్కన లక్ష్మణుడు, ధర్మము పక్కన శ్రద్ధ. మీరు చూడండి, అందుకే ఒక్కొక్కసారి లక్ష్మణుడు తప్పిపోతాడు దారి, ఇప్పుడు రాముడు చెప్తాడు లక్ష్మణుడికి. మీకు నేను అలాంటి సందర్భం కూడా చూపిస్తా రామాయణంలోంచి. అన్నగారు రాజ్యం వదిలి వెళ్ళిపోతుంటే లక్ష్మణుడు అన్నాడు, గురోరప్యవలి కార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం అన్నాడు. ఏమిటన్నాయా ఇంత కోదండ విద్యాపారంగతుడవై చేతకాని వాళ్ళ 60,000 సంవత్సరాల వయస్సు వచ్చినటువంటి ముసలాడు, యవ్వనంలో ఉన్న పెళ్ళం దగ్గరికి వెళ్ళి నేను 2 వరాలు ఇచ్చానంటే నువ్వు రాజ్యం వదిలి వెళ్ళిపోతావా? ఓని నీకు ధర్మమేమో వదిలిపెట్టు నువ్వు ఊమను. నా కోదండము నుంచి వినిర్ముక్తమైన బాణముల చేత ముసలాయన్ని ఖైదులో పెట్టి కోసల రాజ్యాన్నంతటి నిగ్రహించి ఇదే ముహూర్తానికి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. రాముడు అన్నాడు, ఏమిట్రా కోపం? అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మ తత్ అంటాడు. నిన్న రాత్రి నన్ను పిలిచి రాజ్యం ఇస్తానని చెప్పింది ఎవర్రా? నాన్నగారు. అప్పుడు నాన్నగారు ఎవరు? దేవుడు. ఇవాళ పొద్దున్న పిలిచి అరణ్యానికి వెళ్ళమని చెప్పింది ఎవరు? నాన్నగారు. ఇప్పుడు నాన్నగారు ఎవరు? దయ్యం. అంటే ఇస్తే నాన్నగారు, ఇవ్వకపోతే దయ్యం. అదే న్యాయం. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన తండ్రి, నేను కొడుకు, న్యాయమా? అందుకని ధర్మం ఆయన తప్పారా తప్పలేదా వేరు విషయం, కొడుకుగా నువ్వు తీర్పు చెప్పలేవు. కానీ తండ్రి మాట పాటించడం నీ ధర్మమా కాదా? నిన్న రాత్రి రాజ్యం కట్టుకోమంటే మాత్రం పితృవాక్య పరిపాలన, ఇవాళ అరణ్యానికి వెళ్ళమంటే మాత్రం ధర్మాధర్మ విచక్షణ. గురే, నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నవాడు తెల్లవారేటప్పటికి అడవికి వెళ్ళమన్నాడంటే ఈ మాట అనిపించిన వాడు ఆయన వెనక ఉన్న భగవంతుడు రా, ఆయన నీ కంటికి కనపడరా, ఆయనతో యుద్ధం నువ్వేం చేస్తావురా అనుదైవస్య కర్మ తత్త. ఆ దైవమును తల ఉంచి ఆయన మార్గంలో నడిచి వెళ్ళిపో, నీ ధర్మం విడిచిపెట్టకుండా. ఇంత లక్ష్మణుడు ఏమైపోయాడు? జావకారిపోయాడు. అలాగే అన్నయ్యా అని నీకు రామాయణంలో ధర్మము ఎప్పుడైనా వైక్లభ్యం చెందుతోందనుకుంటే రాముడు లక్ష్మణుడికి చెప్తాడు, లక్ష్మణుడు రాముడికి చెప్తాడు. అందుకే ఇద్దరు పక్క పక్కన ఉంటారు. ఉపదేశాలు వీళ్ళిద్దరికీ ఉంటాయి, బోధలు వీళ్ళిద్దరికీ ఉంటాయి. కారణం ఏమిటో తెలుసా అండి? ధర్మమునకు పక్కన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధాధర్మములు ఒకదాన్నొకటి పోషిస్తాయి. అందుకే బహిప్రాణం లక్ష్మణుడై. ఇది ఒక జంటగా తీసుకెళ్లడంలో ఉన్న పెద్ద రహస్యం ఇది. ఇది నీ జీవితంలో కూడా నువ్వు గుర్తుపెట్టుకో. సరే, నేను ఇంకా దాన్ని అక్కడతో వదిలేస్తాను జంటని.
ఒక 10 నిమిషాలు భరత శత్రుఘ్నుల గురించి చెప్పి పూర్తి చేసేస్తాను. ఎందుకంటే భరత శత్రుఘ్నుల జంట గురించి నేను మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, అసలు నేను రామలక్ష్మణుల జంటే పూర్తి చేయలేదు, ఇంకా నేను భరత శత్రుఘ్నుల జంటే మాట్లాడను. భరత శత్రుఘ్నులు ఇద్దరూ మరి అలా ఎందుకుంటారు అంటే, భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి. భక్తి ఎందు శక్తి అంతర్లీనము, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భక్తి చాలా చేతకాని తనంలా కనపడుతుంది పైకి, కానీ భక్తుని ఎందు అంతర్లీనమైన శక్తి ఆయన భక్తియే. మహాభాగవతుడైన వాడు ఒక ఆయన ఉన్నాడనుకోండి, ఆయనకి ఏమీ తెలియదు, ఎప్పుడు అలా భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటాడు. నన్ను ఎవరు చూస్తారు అంటే భగవంతుడు చూస్తాడు, ఒక పూనిక. దానికి మీకు అది హేతువు కందుతుందా అంటే, ఏమండే అలా భక్తితో ఉంటే అలా ఎలా రక్షణ జరుగుతుందండి అని మీరు హేతువు కందుతుందా అంటే, ఆ భక్తి ఈశ్వరానుగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెడుతుంది. అది మీ హేతువుకు దొరికేది కాదు. నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం జరుగుతోంది. వస్త్రాపహరణం జరుగుతుంటే గోవిందుడు అక్కడ దగ్గరలో ఎక్కడైనా ఉన్నాడా? ఆవిడికి బాగా తెలుసు అక్కడ ఎక్కడా లేడు, చాలా దూరంలో ఉన్నాడని. ఆవిడ ఎవరిని పిలిచింది? ఆవిడికి తెలుసు చాలా దూరంలో ఉన్నట్టుగా ఉన్నవాడు చాలా దగ్గరగా ఉన్నవాడు, వాడు రక్షకుడు, వాడు పలకగలడు. ఆర్తితో పిలిస్తే వాడు రక్షిస్తాడు. ఇది భక్తి, ఇది విశ్వాసం. విశ్వాసమునకు మారు పేరు భక్తి. గోవింద కేశవ నారాయణ అంది. దుశ్శాసనుడి చేతులు నిప్పెట్టాయి, వస్త్రం పూర్తవలేదు, ఆవిడ వస్త్రాపహరణం జరగలేదు. ఇప్పుడు చెప్పండి, మీ హేతువుకి అందిందే ఇది? భక్తిలో శక్తి ఉందా లేదా? ఉంది.
నీవే తప్ప ఇత పరంబెరుగమన్నిం పందకుందీను, పైగా కండిషన్లు పెట్టాడు, నిన్ను నువ్వు మర్చిపోయి రావాలన్నాడు.
వస్తాడా? నీ హేతువుకు అందుతుందా? వచ్చాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో వామూల సౌదంబుదాపల మందార వనంతరామృత తర ప్రాతేందుకాంతో ఫల
పర్యంక రమా వినోది ఎగువాపన్న ప్రసన్నుండు విక్వల పాగే నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగుమంచేదో ఈ సంధింపడే పరివారంబును చీరడు అభ్రగపతిని మన్నింపడ కర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రొద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీటడు గజప్రాణావనోత్సాహి. వచ్చాడా లేదా? కుచేలుణ్ణి రక్షించాడా లేదా? భక్తి ఎందు శక్తి ఉన్నదా లేదా? ఉన్నది. అదే భక్తి పక్కన శక్తి, భరతుడి పక్కన శత్రుఘ్నుడు. ఆ రెండు ఇద్దరు కలిసి ఉంటారు. ఆయన భక్తి అని నువ్వు ఎలా చెప్పగలవు? ఒక్క ఉదాహరణ రామాయణంలోంచి మీకు చూపిస్తాను. భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు నా పక్కన ఉంటే ఈ కంటికి మీరు కనపడ్డట్టు కనపడితే నేను నమ్ముతానండి అంటాం భక్తి కాదు, అది అవిశ్వాసము. ఈ కంటికి కనపడకపోయినా వాడు ఉన్నాడు అని పూర్వుల యొక్క ప్రమాణముల చేత నమ్ముట వేదము ప్రమాణము. వేదం ఏమంటోంది? ఏకో దేవః సర్వభూతాంతరాత్మ సర్వభూతాధివాసః సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ. ఉన్నది ఒక్కటే పదార్థం, అన్ని భూతముల యందు ప్రజ్ఞగా ఉన్నది అంటోంది. ఇప్పుడు ఇది నువ్వు నమ్మావు, ఆ నమ్మి ఈశ్వరారాధన చేయడం, ఈ కంటికి కనపడని పరమాత్మని ఒక నామరూపాత్మకమైన ప్రతిమయందు ఆరోపించి నువ్వు షడశోపచారములు సమర్పించడం భక్తి. ఇప్పుడు ఈ భక్తి యందు అంతర్లీనము శక్తి. ఆ భగవంతుడు ఒక మాట చెప్పాడు, ఆ భగవంతుడు చెప్పిన మాట ఆయనే చెప్పాడా అండి? ఎవడు విన్నాడండి ఆయన చెప్పినప్పుడు? ఆ విన్నవాడు ఇప్పుడు ఉన్నాడండి, సాక్ష్యం చెప్తాడా? ఎవడో సాక్ష్యం లేకపోతే ఎలా నమ్ముతామండి అనకుండా, ఇది పరంపరాగతంగా పెద్దల నుండి వచ్చినది కాబట్టి అది ప్రమాణ వాక్కు, నమ్మగలగడం. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అందుకే భక్తి ఎందుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? భగవంతుడు పక్కన ఉండక్కర్లేదు. లక్ష్మణుడు రాముడి పక్కన ఉంటాడు, ధర్మం పక్కన శ్రద్ధ కాబట్టి. భరతుడికి రాముడు అక్కర్లేదు, రాముడి మాట చాలు. రాముడు అన్నయ్య నువ్వు అక్కర్లేదు, నీ పాదుకలు ఈ సింహాసనం మీద పెడతానంటాడు. మీరేం పెడుతున్నారు పూజలో? గురు పాదుకలు పెడుతున్నారు. మీరేం పెడుతున్నారు పూజలో? భగవంతుడి పాదుకలు పెడుతున్నారు. మీరేం పెడుతున్నారు పూజలో? భగవంతుణ్ణి పెట్టి ఆయన పాదారవిందములకు నమస్కరిస్తున్నానంటున్నారు, ఆయన పాదాలు కడుగుతున్నారు, ఆయన పాదాలకు శిరసు తాటిస్తున్నారు. మీరేం చేస్తున్నారో భరతుడు చేశాడు. ఆయన ఏమడిగాడు? నువ్వు రాజ్యానికి రాకపోతే నష్టం లేదన్నయ్యా, నీ పాదుకలు చాలు పాలించడానికి. ఏది? ఈ పాదుకల మీదకి ఎక్కి దిగిపో, పట్టుకెళ్ళిపోతానన్నాడు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః.
అయోధ్య అనలేదు భరతుడు,
ఏతే హి సర్వలోకస్య, అన్ని లోకములను ఈ పాదుకలు పాలిస్తాయన్నాయా అన్నాడు.
భక్తుడైన వాడు అదే నమ్ముతాడు, అన్ని లోకములను నా స్వామి పాలిస్తున్నాడు అంటాడు. ఏం చేశాడు రాముడు? ఒక్కసారి పాదుకలు ఎక్కి దిగిపోయాడు. నమ్మకం ఎవరిది? భరతుడిది. ఆ పాదుకలు పాలించగలవు అని నమ్మకం, అది హేతువుకి నమ్మని వాడికి చెప్పులు పాలించడం ఏంటంటే నాన్ సెన్స్ అంటాడు. విశ్వాసం ఉంది ఆయనకి. ఆయన ఏం చేశాడు? తత శిరసి కృత్వాతో పాదుకే భరతస్తదా ఆరురోహ రథం హృష్ట.